ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు ఆలోచించు ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
రైతు సోదరులందరికీ నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం చేను కబుర్ల కార్యక్రమానికి మీకు స్వాగతం, సుస్వాగతం. మేము మీ ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల జగిత్యాల విద్యార్థులం. ఈ రోజు కార్యక్రమంలో మనం వ్యవసాయ రంగంలో డ్రోన్ ఉపయోగాలు మరియు అవకాశాలు అనే విషయంపై నాటకాన్ని విందాం. భారతదేశం వ్యవసాయం పైన ఎంత ఆధారపడిన దేశం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ వ్యవసాయం ముప్పులో ఉంది. దానికి కారణం వ్యవసాయంపై మక్కువ తగ్గిపోవడం, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, కూలీల కొరత వంటి కారణాల వల్ల చాలామంది రైతులకు వ్యవసాయంపై మక్కువ తగ్గిపోతుంది. దీనికి పరిష్కారంగా ఇప్పటి కాలంలో అన్ని రంగాల్లో విజయవంతంగా ఎదుగుతున్న సాంకేతికతను కొందరు రైతులు ఉపయోగిస్తున్నారు. సాంకేతికతతో భాగంగా డ్రోన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. డ్రోన్లు విత్తనాలు చల్లుటకు, ఎరువులు, కలుపు మందులు, పురుగు తెగులు మందులు చల్లడానికి వినియోగిస్తారు. డ్రోన్లతో చాలా లాభాలు ఉన్నాయి. అందులో మందులు, ఎరువులు, విత్తనాలు చల్లడానికి, వేగంగా పని పూర్తవ్వడానికి, శ్రమ ఖర్చును తగ్గించుకోవడానికి, బరువు మోసే భారం తగ్గుతుంది, కూలీల కొరత ఉండదు, సమాన పిచికారి, నీటి అవసరం తగ్గుతుంది. ఇప్పుడు మనం డ్రోన్ వాడే ఒక రైతు కథను విందాం. దీనిలోని పాత్రల పరిచయం: తండ్రిగా షాహిద్, కొడుకుగా అభిషేక్, కొడుకు స్నేహితుడిగా బాలరాజు, రైతుగా చరణ్. ఇప్పుడు మనం ఈ నాటకాన్ని విందాం.
ఏరా, ఇంత చదువు చదివి ఇంట్లోనే ఉంటున్నావు, ఇంత నన్న సిగ్గనిపిస్తలేదు. అరా వారి, ఓరి వారి, ఎటు పోతున్నావు రా? ఎప్పుడా గాలి తిరుగుడేనా? అరా, ఏం రంది లేదు, రౌసు లేదుగా. ఇంత చదువు చదివి చేసి పెడితే గాలికి తిరుగుతాను, ఇంత కూడా ఇజ్జది అనిపిస్తలేదు. అరా, తల కిందికేసుకొని పోతున్నావు ఏంది? చెప్తే చెవు మీద పేను బారినట్టు కూడా లేదేంద్రా నీకు?
ఏ పో అయ్యా, ఎప్పుడు న్యాయం బడిపడతావేందే నువ్వు? జాబులు జాబులు అనంగానే వట్టిగానే వస్తుందానే, అన్ని జాబుల కోసం తిరుగుతూనే ఉంటిని. నాలంటోళ్ళు బొచ్చడి మంది పోటీ పడుతున్నారు, ఊకనే వస్తుందా జాబు? నేను ముందే చెప్పినగా, నేను కూడా వ్యవసాయమే చేస్తానని.
ఇన్ని లక్షలు పోసి చదివించింది ఈ వ్యవసాయం పనులు చేసేటందుక?
మనం చేసే పని మనకే మోటవుతుందానే. నేను చదువుకున్నోని, నా చదువుని వాడి వ్యవసాయం చేస్తేనే నీకన్నా ఎక్కువ లాభాలు తెచ్చి చూపిస్తా చూడు.
ఇప్పుడు మనం కొడుకు మరియు అతడి స్నేహితుడి మధ్య జరిగిన సంభాషణ విందాం.
హలో
హలో,
ఎట్లున్నారా బాలరాజు? డిగ్రీ అయిపోయి ఇన్ని రోజులు అవుతుంది, నౌకరీ లేకపాయే. మా అయ్యతోటి రోజు నాకు ఇదే లొల్లిరా, మరి నీ సంగతి ఏందిరా?
నా బాధ కూడా అదేరా, మా ఇంట్లో కూడా ఇదే లొల్లి.
ఏమన్నా ఉద్యోగం ఉంటే చెప్పురా.
అరే, నిన్న పేపర్లో ఒక వార్త చూసిన, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయంలో డ్రోన్ అకాడమీ వాళ్ళు డ్రోన్ల గురించి శిక్షణ ఇస్తున్నారంట. దీన్నే మనం ఉపాధిగా మలుచుకుందాం మరి.
అవునారా, నాకు ఇలాంటివంటే చాలా ఆసక్తిరా. అయితే మనం కూడా పోయి శిక్షణ తీసుకుందాంలా.
సరే పోదాం మరి.
సరే ఉంటాం బాపు. నేను మా దోస్తుగాడు కలిసి డ్రోన్ అకాడమీకి శిక్షణ తీసుకుందామని అనుకుంటున్నాం.
డ్రోన్ అంటే ఏందిరా?
డ్రోన్ అంటే ఒక ఆధునిక వ్యవసాయ పరికరం బాపు. ఇది విమానంలాగా గాలిలో ఎగురుతూ ఉంటుంది. ఎగురుకుంటేనే పురుగు మందులు పిచికారీ చేస్తారు. చీడపీడలు, తెగుళ్ల మందులు, విత్తనాలు, ఎరువులు ఇటువంటి అన్నీ చల్లుకోవచ్చు బాపు. పూత కాత పరిస్థితిని కూడా గుర్తించేలాగా ఫోటోలు కూడా తీస్తుంది.
ఓహో, ఇంకా ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా?
ఓ బొచ్చడి ఉపయోగాలున్నాయి బాపు. డ్రోన్తో శ్రమ ఖర్చు శక్తిని తగ్గించుకోవచ్చు, కూలీల కొరత కూడా ఉండదు, బరువు మోసే భారం కూడా తగ్గుతుంది, సమాన పిచికారి చేస్తుంది, తక్కువ నీటితో తక్కువ సమయంలో ఎక్కువ ఎకరాలలో పిచికారి చేయొచ్చు బాపు.
ఈ డ్రోన్ ఏదో బాగుందిగా, మంచి ఆలోచన
బాపు. నేను ఈ డ్రోన్ శిక్షణ తీసుకొని డ్రోన్లతో ఆధునిక వ్యవసాయం ఎలా చేయాలో రైతులకు చెప్తా బాపు, నలుగురికి ఉపాధి కల్పిస్తా, నేను స్థిరపడతా బాపు, పోయేస్తా బాపు.
కొంత సమయం తర్వాత డ్రోన్ శిక్షణ తీసుకొని బిజినెస్ మొదలు పెట్టిన కొడుకు మరియు గ్రామ రైతులకు మధ్య సంభాషణ ఇప్పుడు విందాం.
సారు, మీరు డ్రోన్ శిక్షణ తీసుకున్నారంట కదా, మీ కాడ ఎన్ని రకాల డ్రోన్లు ఉన్నాయి సారు?
డ్రోన్లు రెండు రకాలు ఉంటాయి రైతన్న. పెట్రోలు ఇంకా ఛార్జింగ్ తో నడిచే డ్రోన్లు ఉంటాయి రైతన్న.
డ్రోన్ల రేటు ఎంత ఉంటుంది సారు?
2 లక్షల వరకు ఉండొచ్చు. ఇంకా మంచివైతే 4 లక్షల వరకు కూడా ఉంటాయి రైతన్న.
ఏ పంటల్లో ఈ డ్రోన్లను వాడచ్చు సారు?
వరి, పత్తి, మక్క, సోయా చిక్కుడు, కుసుమ వంటి పంటలలో డ్రోన్లను వాడుకోవచ్చు.
మరి పండ్ల తోటలో వాడచ్చా సారు?
వాడుకోవచ్చు కదా. మామిడి, బత్తాయి, నిమ్మ వంటి పంటల్లో కూడా డ్రోన్లతో వ్యవసాయం చేసుకోవచ్చు.
మరి పండ్ల తోటలో చెట్లు దూరం దూరంగా ఉంటాయి కదా, మరి ఎట్లా స్ప్రే చేసుకోవాలి సారు?
అయితే చెప్తా విను రైతన్న. స్ప్రేయింగ్ అంటే పిచికారీ చేయడం 3 విధాలుగా ఉంటుంది. మొదటిది మాన్యువల్ గా చేయడము, రెండవది ఆటో పిచికారీ చేయడము, మూడవది లింక్ పిచికారీ చేయడము. లింక్ పిచికారీలో మనం చెట్టుకి చెట్టుకి దూరాన్ని నిర్ధారించుకొని పిచికారీ చేస్తాం. కాబట్టి పండ్ల తోటల్లో చెట్లకి మధ్య దూరం ఉన్నా కూడా ఈ పద్ధతిలో మనం మంచిగా పిచికారీ చేసుకోవచ్చు.
సాధారణంగా 1 ఎకరానికి 200 లీటర్ల నీటితో పిచికారీ చేస్తాం కదా, మరి ఈ డ్రోన్లతో ఎట్లా?
డ్రోన్లతో అయితే నీటి అవసరం చాలా తగ్గిపోతుంది రైతన్న. 10 నుండి 20 లీటర్ల నీళ్లు ఎకరానికి సరిపోతాయి.
నీళ్లు తగ్గినాయి కదా, మరి మందు కూడా తగ్గియాలా సారు?
మందునైతే అస్సలు తగ్గించొద్దు. ఎకరానికి సూచించినంత మోతాదు మాత్రమే మందును వాడుకోవాలి. అసలు ఎక్కువ తక్కువ ఏమి చేయొద్దు.
1 ఎకరానికి ఎంత సమయం పడుతుంది సారు ఈ డ్రోన్ తో స్ప్రే చేయడానికి?
ఎకరానికి 10 నుండి 15 నిమిషాల సమయంలోనే అయిపోతుంది రైతన్న. ఈ డ్రోన్ 6 నుండి 7 మీటర్లు 1 సెకండ్ కి వేగంతో పనిచేస్తుంది.
ఎంత ఎత్తులో ఈ డ్రోన్ నడపాలి సారు?
పడిపోయే రకాలైతే 2.5 మీటర్ల ఎత్తులో, పడిపోని రకాలైతే 2 మీటర్ల ఎత్తులో మనం ఈ డ్రోన్లను ఎగరవేసుకోవచ్చు.
ఇంకా ఏమైనా లాభాలు ఉన్నాయా సారు?
ఉన్నాయి రైతన్న. మనం పిచికారీ చేసేటప్పుడు బరువైన ట్యాంక్ భుజాల మీద మోసుకొని ఆ భారంని మోసే పనిని కూడా తప్పించుకోవచ్చు.
సారు మరి ఈ డ్రోన్లతో స్ప్రే చేస్తే మన ఆరోగ్యానికి ఏమైనా హాని ఉంటుందా?
మన ఆరోగ్యానికైతే అస్సలు హాని ఉండదు. ఇంకా చెప్పాలంటే పిచికారీ చేసేటప్పుడు డ్రోన్లకు మనం దూరంగా ఉంటాం కాబట్టి ఆ రసాయన మందుల వల్ల మనకి ఏం నష్టం ఉండదు.
మేము కూడా ఈ డ్రోన్ల శిక్షణ తీసుకోవాలనుకుంటే ఎక్కడ తీసుకోవాలి సారు?
ఇగో నేను తీసుకున్నా కదా, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు డ్రోన్ అకాడమీని సిద్ధపరచారు. వారు మనకి శిక్షణ ఇస్తారు. మీరు వారిని సంప్రదిస్తే వాళ్ళు మీకు నేర్పిస్తారు.
ఈ డ్రోన్లకు సంబంధించి ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుందా సారు?
2022 జనవరి 26న భారత ప్రభుత్వం వ్యవసాయ డ్రోన్ల కోసం ధృవీకరణ పథకాన్ని కూడా విడుదల చేసింది.
సబ్సిడీ లాంటివి ఏం రావా సారు?
సబ్సిడీలు కూడా వస్తాయి రైతన్న. 2022 జనవరి 23న వ్యవసాయ అవసరాల కోసం డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి మరియు రైతులపై శ్రమ భారాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం అర్హులైన వారికి సబ్సిడీని కూడా అందిస్తుంది.
ఈ లైట్లు ఏంటి సారు?
వీటిని సెన్సార్లు అంటారు రైతన్న. వీటితో మనం మట్టితో తేమ శాతము, భూభాగ పరిస్థితులు, నేల పరిస్థితిని అంచనా వేయడానికి ఈ సెన్సార్లు ఉపయోగపడతాయి.
అన్ని మంచిగానే ఉన్నాయి కానీ ఈ డ్రోన్లతో ఏం సమస్యలు రావా సారు?
సమస్యలంటే నేరుగా డ్రోన్లతో ఏమి రావు కానీ వాటిని వాడే పద్ధతిని బట్టి ఉంటుంది. తరచుగా గ్రామీణ ప్రాంతాలలో అయితే ఆన్లైన్ కవరేజ్ అందుబాటులో ఉండదు. కాబట్టి అటువంటి పరిస్థితులలో ఒక రైతు ఇంటర్నెట్ కనెక్టివిటీతో పెట్టుబడి పెట్టాలి. దీనితో ఖర్చు కొంచెం ఎక్కువ ఉంటుంది.
మరి వాతావరణంతో ఈ డ్రోన్లకు ఏం సమస్యలు రావా సారు?
డ్రోన్లు మంచి వాతావరణ పరిస్థితులపై ఎక్కువ ఆధారపడి ఉంటాయి. వర్షము లేదా గాలులతో కూడిన వాతావరణ పరిస్థితుల్లో డ్రోన్లను ఎగరవేయడం వాడడం మంచిది కాదు రైతన్న.
డ్రోన్ అకాడమీ గురించి ఇంకా ఏమన్నా విషయాలు చెప్పండి సారు.
PJTIU వారు డ్రోన్ అకాడమీని ప్రారంభించారు రైతన్న. ఇది DGCA వారు ఆమోదించిన సంస్థ. ఇంకా ఇది భారతదేశంలోనే DGCA వారు ఆమోదించిన మొట్టమొదటి వ్యవసాయ డ్రోన్ సంస్థ. UAS 2021 నియమాలు అనుగుణంగా ఈ అకాడమీలో వ్యవసాయ రిమోట్ పైలట్ కోర్సును అందిస్తున్నారు. మరిన్ని వివరాలు మీకు కావాలంటే PJTIU డ్రోన్ అకాడమీ అని గూగుల్లో వెతుక్కోవచ్చు.
ఈ డ్రోన్లు వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సారు?
పిచికారీ తర్వాత కనీసము 6 గంటల పాటు వర్షం ఉండకుండా చూసుకోవాలి. సెల్ టవర్లు, హై టెన్షన్ ఎలక్ట్రికల్ లైన్ల దగ్గర డ్రోన్లు అస్సలు వాడకూడదు. ఇతర పంటలకు 10 మీటర్ల దూరంలో, త్రాగునీటికి 100 మీటర్ల దూరంలో వాడాలి. గాలికి ఎదురుగా పిచికారీ చేయొద్దు.
మంచిగుంది ఈ డ్రోన్లు, అంతా బాగానే ఉన్నాయి కానీ లచ్చలు పెట్టి ఎవరు కొంటారు సారు?
లచ్చలు పెట్టాల్సిన అవసరం లేదు రైతన్న. నువ్వు కొనకపోయినా కిరాయికి కూడా తీసుకోవచ్చు. ఎకరానికి 300 నుండి 500 రూపాయలు కిరాయి పడుతుంది అంతే.
గట్లనా? అయితే ఇప్పటి నుండి మేము కూడా ఈ డ్రోన్లు వాడి వ్యవసాయం చేస్తాం.
అవును రైతన్న, ఇవి రైతులకు సహాయం చేస్తాయి. ఇంకా అట్లనే గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను కూడా కల్పించుకోవచ్చు.
మంచి సారు.
ఇలా ఆ ఊర్లో చాలా మంది డ్రోన్లు వాడి ఆధునిక వ్యవసాయం చేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు తగ్గించుకొని కూలీల కొరత లేకుండా నిశ్చింతగా వ్యవసాయం చేస్తూ ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా ఉన్నారు.
ఒక డ్రోను తగ్గిస్తుంది కూలీలను,
ఒక డ్రోను తగ్గిస్తుంది శ్రమను,
ఒక డ్రోను తగ్గిస్తుంది సమయమును,
ఒక డ్రోను తగ్గిస్తుంది ఖర్చును.
రైతు సోదరులారా, ఇప్పటి వరకు మనం వ్యవసాయ రంగంలో డ్రోన్ ఉపయోగాల గురించి విన్నాం కదా.
ఈ వారం చేను కబుర్లలో మహిళా సాధికారత ప్రాముఖ్యత అనే అంశం గురించి తెలుసుకుందాం. మహిళలు సర్వతోముఖాభివృద్ధి చెందినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఏ దేశంలో స్త్రీ ఆర్థిక సామాజిక స్వావలంబన కలిగి ఉంటుందో ఆ దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుంది. జనాభాలో 50% ఉన్న మహిళలు ఆ స్థాయిలో అవకాశాలను అధికారాలను అందుకోవడం లేదు. ఇంకా అనేక రంగాలలో మహిళలు సాధికారతను సాధించాల్సి ఉంది. మహిళా సాధికారత అనగా మహిళలను వారి జీవితానికి సంబంధించిన అంశాలలో స్వయం నిర్ణయాధికారాన్ని కలిగి ఉండటం, జనాభాలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాలలో ప్రాతినిధ్యాన్ని కలిగి ఉండటం, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, ఎంపిక చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటం, ఆర్థిక స్వతంత్రాన్ని రాజకీయ అధికారాన్ని కలిగి ఉండటం, స్త్రీ పురుష సమానత్వాన్ని ఆమోదించడం. అయితే భారత ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టిందని చెప్పవచ్చు. అందులో భాగంగానే పంచవర్ష ప్రణాళికలో మహిళా సంక్షేమానికి మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ వస్తుంది. ముఖ్యంగా 8వ పంచవర్ష ప్రణాళిక 1992 నుండి 1997లో ఈ ప్రాధాన్యాన్ని చూడవచ్చు. 1982 నుండి 1983లో ప్రారంభించిన ద్వాక్రా, 1992లో మహిళా కమిషన్ ఏర్పాటు, 2001లో ప్రారంభించిన జాతీయ మహిళా సాధికారత విధానము మొదలగునవి ఇందులో భాగంగానే అని గమనించాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు. స్వాతంత్ర్య అనంతరం భారత ప్రభుత్వం మహిళా సాధికారత కోసం కృషి చేస్తుందని చెప్పవచ్చు. రాజ్యాంగంలో స్త్రీ పురుషులిరువురికి సమానంగా ప్రాథమిక హక్కును కల్పించడం, ఇది మాత్రమే కాకుండా వివిధ చట్టాల ద్వారా మహిళా సాధికారత కోసం ప్రయత్నిస్తుందని చెప్పవచ్చు. హిందూ వివాహ చట్టం 1955, వరకట్న నిరోధ చట్టం 1956, హిందూ వివాహము మరియు విడాకుల చట్టం 1955, బాల్య వివాహాల నిరోధక చట్టం 1976, సమాన వేతన చట్టం 1976, మనుషుల అక్రమ రవాణా నిరోధక చట్టం 1986, స్త్రీల అసభ్యకర ప్రదర్శన నిరోధక చట్టం 1986, సతీ నిరోధక చట్టం 1987, గర్భ నిరోధక చట్టం 1971, గర్భస్థ లింగ నిర్ధారణ వ్యతిరేక చట్టం 1992. 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలు, మున్సిపాలిటీలలో రాజకీయ రిజర్వేషన్లు, రాజ్యాంగంలో ఏ విధమైన లింగ వివక్షతలను నిషేధించడం జరిగింది. రాజ్యాంగంలో ప్రకరణ 15(1), 15(2) ప్రభుత్వాలు స్త్రీ మరియు బాలిక సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించాలని పేర్కొన్నాయి. ప్రకరణ 16 ప్రభుత్వ రంగంలో మహిళలకు సమాన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. అయినప్పటికీ ఇంకా సాధించవలసినది ఎంతో ఉంది. ఎన్ని చట్టాలు చేసినా, పథకాలు ప్రవేశపెట్టినా ఫలితాలు ఆశించినంతగా లేవనేది సత్యం. తీసుకోవలసిన చర్యలు. ముందుగా స్త్రీని పురుషునితో సమానంగా గుర్తించి గౌరవించాలి. వారి పట్ల నేడు జరుగుచున్న అత్యాచారాలు, గృహహింస, లైంగిక దాడులను నివారించి దోషులకు వెంటనే కఠినంగా శిక్షణ అమలు చేయాలి. మహిళ విద్య, ఉద్యోగాభివృద్ధికి కృషి చేయాలి. వారికి గల రక్షణ పట్ల, చట్టాల పట్ల అవగాహన కలిగించాలి. ముఖ్యంగా వివాహం విషయంలో మహిళలకు స్వేచ్ఛ, స్వీయ నిర్ణయాధికారం ఉండాలి. ఆడపిల్ల అని తెలియగానే అభాషణం చేయించడం ఆపేయాలి. అటువంటి వారిని శిక్షించాలి. అయితే మన భారతీయ సమాజంలో చట్టాల కంటే సమూల మార్పులతోనే మనం అనుకున్నది సాధించగలం. రాజకీయంగా ఎన్నికైన మహిళలు వారి భర్తల రాజకీయ జోక్యాన్ని నివారించాలి. మహిళా సాధికారం అనేది కేవలం చట్టాలతో మాత్రమే వచ్చేది కాదు. దానికి అందరూ పాటుపడినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. భారతదేశపు మహిళల హోదా. భారతదేశపు మహిళలు ఇప్పుడు విద్య, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయం, ప్రసార మాధ్యమం, కళా సాంస్కృతిక సేవా విభాగాలలోనూ, విజ్ఞాన శాస్త్ర సాంకేతిక విషయాలు మొదలగున వాటి కార్యకలాపాలన్నింటిలోనూ పాల్గొంటున్నారు. భారతీయ మహిళలందరికీ సమానత్వం, నిబంధన 14, వివక్ష లేకుండుట నిబంధన 15(1), సమాన అవకాశాలను కల్పించడం నిబంధన 16, సమాన పనికి సమాన వేతనం నిబంధన 39(d), వీటితో పాటు స్త్రీలకు పిల్లలకు అనుకూలంగా ప్రత్యేక నిబంధనను అనుమతించడం నిబంధన 15(3), మహిళల గౌరవానికి భంగం కలిగించే ఆచారాలను లేకుండా చేయడం నిబంధన 51(a)(e). అంతేగాక మహిళలు చేసే పనులలో న్యాయపరమైన, మానవోచిత పరిస్థితులలో రక్షణ కల్పించడం, ప్రసూతి సమయంలో ఉపశమనానికి నిబంధన 42, మహిళా రిజర్వేషన్, 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం సదుపాయాలను అనుమతించడం వంటి హామీలను భారత రాజ్యాంగం కల్పించింది. 2001 సంవత్సరాన్ని భారతదేశం మహిళా సాధికారత సంవత్సరం అనగా స్వశక్తిగా ప్రకటించింది. స్త్రీ స్వశక్తిపై జాతీయ విధానం 2001 జారీ అయింది. మహిళా సంక్షేమ పథకాలు అభయహస్తం. స్వయం సహాయక సంఘాల మహిళలకు వృద్ధాప్యంలో ఒక ఆసరాగా అభయహస్తం పథకం ప్రారంభమైంది. 60 దాటిన తర్వాత స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు కనీసం 500 రూపాయలు గరిష్టంగా 2200 రూపాయలు ప్రతి నెల పెన్షన్గా అందించే కార్యక్రమం ఇది. రాష్ట్ర ప్రభుత్వం భారత జీవిత బీమా సంస్థలతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తుంది. అభయహస్తం పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి కె రోషయ్య గారు 1 నవంబర్ 2009 రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రారంభించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఉన్న ఇందిరాక్రాంతి పథం సభ్యులు ఈ పథకంలో చేరడానికి అర్హులు. అంతేకాదు ఈ సభ్యులంతా 2008 జూన్ 1 నాటికి కనీసం 1 సంవత్సరమైన మహిళా సంఘాల సభ్యులుగా ఉండాలి. వీరంతా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. గృహహింస నిరోధక చట్టం 2005. కుటుంబాల్లో జరిగే హింసని నేరంగా గుర్తించాలని, దానికోసం ఒక చట్టం చేయాలని మహిళా సంఘాలు ఎప్పటి నుండో కోరుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు నడిచాయి. వీటి ఫలితంగానే ప్రభుత్వం మొట్టమొదటిసారిగా గృహహింసని నేరంగా గుర్తించి గృహహింస నిరోధక చట్టం 2005 తీసుకొచ్చింది. జమ్మూ కాశ్మీర్ తప్ప మిగిలిన దేశమంతా ఈ చట్టం అమలులోకి వచ్చింది. గృహహింసను ఎదుర్కొనే స్త్రీలందరూ ఈ చట్టం పరిధిలోకి వస్తారు. ఇది ఒక సివిల్ చట్టం. నేరం చేసిన వాళ్లను దండించడం కాకుండా బాధితులకు అనగా స్త్రీలకు ఉపశమనం కల్పించే దిశగా ఈ చట్టం ఏర్పడింది. తన కుటుంబానికి సంబంధించిన సమీప బంధువులైన మగవారు, ఆడవారు కూడా, అత్త, ఆడపడుచు, తోడికోడలు, భర్త, బావ, మరిది, అన్నదమ్ములు, మామ, కొడుకు, అల్లుడు, తండ్రి జరిపే ఎటువంటి గృహహింస నుంచైనా మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ చట్టం ఏర్పడింది. ముఖ్యంగా మహిళలకు ఎక్కడైతే రక్షణ కొరబడిందో, ఎక్కడైతే హింసకు గురవుతుందో అక్కడే ఉండి తన న్యాయ పోరాటం కొనసాగించే వెసులుబాటు ఈ చట్టం ద్వారా లభించింది. మహిళలకు తాము నివసించే ఇంటిలో హక్కును మొదటిసారి ఈ చట్టం కల్పించింది. ఈ నివాస హక్కు అనేది ఈ చట్టంలో అతి ముఖ్యమైన అంశంగా చెప్పుకోవాలి. ఇది సివిల్ చట్టం అయినప్పటికీ పకడ్బందీగా అమలు కోసం నేర న్యాయ వ్యవస్థకు అమలు బాధ్యత పొందుపరిచారు. వైవాహిక జీవితంలోని సున్నితమైన భార్యభర్తల సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీస్ పాత్రను పరిమితం చేస్తూ, మెజిస్ట్రేట్ పాత్రని కుటుంబ పెద్దగా హింసకు పాల్పడే పురుషులకు కౌన్సిలింగ్ సౌకర్యం కల్పిస్తూ, హింసకు పాల్పడరాదని ఆదేశాలిస్తూ చిన్న చిన్న సమస్యలను సరిదిద్దేలా మెజిస్ట్రేట్ పాత్రను రూపొందించారు. మెజిస్ట్రేట్ ఆదేశాలను ధిక్కరించిన పక్షంలో ఇది క్రిమినల్ కేసు అవుతుంది. నిందితులను శిక్షించే వీలు కూడా ఈ చట్టంలో పొందుపరిచారు. కుటుంబాల్లో స్త్రీలు ఎదుర్కొనే హింసని చాలా విస్తృతంగా నిర్వచించింది ఈ చట్టం. శారీరక హింస, లైంగిక హింస, భావోద్వేరేక హింస, మానసిక హింస, ఆర్థిక హింసను వివరంగా నిర్వచిస్తూ ఇలాంటి హింసలన్నీ ఈ చట్ట పరిధిలోకి తెచ్చారు. ఉచిత న్యాయ సహాయం. న్యాయం దృష్టిలో అందరూ సమానులే. న్యాయానికి గొప్ప బీద అనే తేడా లేదు. అందరికీ సమాన అవకాశాలను కల్పించడానికి ముఖ్యంగా ఏ పౌరుడు ఆర్థిక కారణాల మూలంగా కానీ మరి ఏ ఇతర బలహీనతల వల్ల కానీ న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉండడం కోసం ఉచిత న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం భావించింది. బీద, బలహీన వర్గాల వారికి న్యాయ విధానం అందుబాటులోకి తేవడం కోసం, వారికి సామాజిక ఆర్థిక న్యాయం కల్పించడం కోసం ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని నిశ్చయించారు. ఫలితంగా 1976 భారత రాజ్యాంగానికి అధికరణ 39A జత చేసి బీద, బలహీనల వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా నిర్దేశించారు. అంతేకాకుండా ఇందుకోసం ఓ చట్టాన్ని రూపొందించారు. అదే న్యాయ సేవల అధికారిక చట్టం. ఇది కేంద్ర చట్టం. ఈ చట్టం నిర్దేశించినట్లు మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు ఉమ్మడిగా చర్చించి కొన్ని సూత్రాలను, నిర్దేశకాలను రూపొందించారు. అర్హులు. ఈ చట్టం దాని అనుబంధ సూత్రాల ప్రకారం దిగువ కనపరిచిన వారు ఉచితంగా న్యాయ సహాయం పొందడానికి అర్హులుగా నిర్ణయించారు. షెడ్యూల్ కులం లేక తెగకు చెందినవారు, మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు, మతిస్థిమితం లేనివారు, అవిటివారు, సామూహిక విపత్తు, హింసకాండ, కుల వైషమ్యాలు, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, పారిశ్రామిక విపత్తులు వంటి విపత్తులలో చిక్కుకున్నవారు, పారిశ్రామిక కార్మికులు, ఇమ్మోరల్ ట్రాఫిక్ చట్టం 1956 సెక్షన్ 2G తెలిపిన నిర్బంధం, సంరక్షణ నిర్బంధంతో సహా లేక బాల నేరస్తుల న్యాయ చట్టం 1986 సెక్షన్ 2G తెలిపిన నిబంధనలను, మెంటల్ హెల్త్ చట్టం 1987 సెక్షన్ G తెలిపిన మానసిక వైద్యశాల లేక మానసిక చికిత్సాలయంలో తెలిపిన నిర్బంధం ఉన్న వ్యక్తులు, వార్షిక ఆదాయం 50,000 రూపాయలకు మించిన వ్యక్తులు కూడా ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హత కలిగి ఉన్నారు. అర్హత గల వారి ప్రతివాదులు కూడా న్యాయ సహాయం పొందవచ్చు. న్యాయ సహాయ విధానాలు. న్యాయవాదిచే ఉచితంగా న్యాయ సలహా ఇప్పించుట, కేసులను పరిశీలించిన మీదట అవసరమైనచో దరఖాస్తుదారుని తరపున న్యాయవాదిని నియమించి ఆయా కోర్టులలో కేసులను చేపట్టుట, న్యాయ సహాయం పొందిన వారికి కోర్టు ఫీజు కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చులు భరించుట, న్యాయ సహాయం పొందిన వారికి ఆయా జడ్జిమెంట్లు నకళ్లు ఉచితంగా ఇచ్చుట మొదలగు సహాయాలు అందించబడతాయి. జనశిక్షణ సంస్థాన్. ఈ పథకం ఏంటంటే వయోజనులకు నాన్ ఫార్మల్ విద్య అందించడం. సమాజంలోని బలహీన వర్గాలు, ముఖ్యంగా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల వారికి ఈ పథకాన్ని అమలు చేస్తారు. వెనుకబడిన వర్గాల ప్రజలకు నాన్ ఫార్మల్ విద్యను అందించడమే గాక వారికి పెన్షన్ ఇచ్చి వారి జీవితాలలో మార్పు తీసుకురావడం, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీ పురుషులకు సంఘటిత అసంఘటిత రంగాల్లో ఉన్నవారికి నైపుణ్యాలను పెంచుకునేలా శిక్షణ ఇవ్వడం, వివిధ వృత్తి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం. ఈ పథకం కింద పొందే ప్రయోజనం, దీని కింద ఆర్థిక సహకారం నేరుగా లభించే అవకాశం ఉండదు. విద్య మరియు వృత్తి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. నైపుణ్యాలను పెంపొందించుకునే శిక్షణ, విద్యా కార్యక్రమాలు అనగా ఆరోగ్యం, పరిశుభ్రత, జీవితానికి అవసరమైన వివిధ రకాల నైపుణ్యాలను పెంపొందించడం, 371 రకాలైన వృత్తి శిక్షణ కార్యక్రమాలు అమలవుతున్నాయి. కొవ్వొత్తుల తయారీ నుంచి కంప్యూటర్ కోర్సుల దాకా ఎన్నో వృత్తుల్లో శిక్షణ. ఈ పథకంలో ఎలా చేరాలి? ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు ఫారాలను నింపి సంబంధిత జనశిక్షణ కార్యాలయాలలో ఇవ్వాలి. 15 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండే స్త్రీ పురుషులు అర్హులు. అయితే 15 లోపు 35 పైబడిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక చేయబడిన అభ్యర్థులను ఆయా విభాగాల్లో చేర్చుకుంటారు. అభ్యర్థుల ఎంపిక కెరీర్ కౌన్సిలింగ్ ద్వారా, ప్రోగ్రామ్ అధికారుల ద్వారా నిరంతరం జరుగుతూ ఉంటారు. పట్టణాల్లో, గ్రామాల్లో సర్వేల ద్వారా లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుంది. శిక్షణ వల్ల ప్రయోజనాలు. ఈ శిక్షణ కోర్సుల్లో చేరిన అభ్యర్థులు తమ వృత్తి నైపుణ్యాలను పెంచుకోవచ్చు, కొత్త నైపుణ్యాలను సాధించుకోవచ్చు. ఉద్యోగ ఆధారిత శిక్షణ పొందడం వల్ల వారు వివిధ ఉద్యోగాలకు జరిగే పోటీ పరీక్షలలో పాల్గొని గెలవవచ్చు. దేశ విదేశాలలో మంచి ఉద్యోగాలను సంపాదించుకోవచ్చు. స్వయం ఉపాధి పొంది స్వంత యూనిట్లు ప్రారంభించవచ్చు. సబల పథకం. రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడల్ట్స్ అండ్ గర్ల్స్. సబల అనేది భారత ప్రభుత్వ పథకం. ఈ పథకాన్ని డిసెంబర్ 14, 2010 ప్రారంభించారు. భారతదేశం మొత్తం 200 జిల్లాలలో, ఆంధ్రప్రదేశ్లో మహబూబ్ నగర్, అనంతపూర్, విశాఖపట్నం, చిత్తూర్, పశ్చిమ గోదావరి, హైదరాబాద్ జిల్లాలలో సబల పథకం అమలవుతుంది. సబల పథకం ముఖ్య లక్ష్యాలు. కౌమార దశలో ఉండే బాలికల సర్వసమృద్ధి సాధికారత, వారి పోషకాహారం, ఆరోగ్య హోదను పెంచడం, బాలికల్లో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, పరిశుభ్రత, పోషకాహారం, పునరుత్పత్తి అంశాలు, లైంగిక పరమైన అనారోగ్య సమస్యలు, కుటుంబం, పెళ్లి, పిల్లలు మొదలైన అంశాల పట్ల సక్రమ అవగాహన కల్పించడం, ఇంటి ఆధారంగా చేసే పనుల నైపుణ్యాలను పెంపొందించడం, వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడం, ప్రధాన స్రవంతి విద్యకు దూరమైన బాలికలకు నియత అనియత విద్యకు దగ్గర చేయడం. కౌమార దశలోని బాలికలకు ప్రభుత్వ సేవలు అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పిల్లల ఆరోగ్య కేంద్రాలు, పోస్ట్ ఆఫీస్, బ్యాంకులు, పోలీస్ స్టేషన్లు, ఈ సేవా సెంటర్లు, జిల్లాల అధికారులు, రక్షణాధికారుల వివరాలు మొదలైన ముఖ్య అంశాల గురించి కిషోర బాలికలకు అవగాహన కల్పించడం. లబ్ధిదారులెవరు? 11 నుండి 18 సంవత్సరాల వయసులో ఉన్న ఆడపిల్లలందరూ ఈ స్కీమ్ కింద లబ్ధిదారులే. దేశం మొత్తం మీద 200 జిల్లాలలో ఈ స్కీమ్ లబ్ధిదారులకు అందుబాటులో ఉంది. పాఠశాలల వెలుపడలుండే అంటే స్కూల్ డ్రాప్అవుట్స్ ఆడపిల్లలు, పాఠశాలకు వెళ్లే ఆడపిల్లలు కూడా ఈ స్కీమ్ కింద అర్హులే. స్వయం సిద్ధ. స్వయం సహాయక సంఘాల మహిళల్ని సాధికారపరిచే పథకం పేరే స్వయం సిద్ధ. దీనిని ఇంతకు ముందు ఇందిరా మహిళా యోజనగా పిలిచేవారు. స్వయం సిద్ధ పథకాన్ని ప్రారంభించిన తర్వాత మహిళా సమృద్ధి యోజన పథకాన్ని కూడా ఇందులో మిళితం చేశారు. స్వయం సిద్ధ పథకాన్ని భారత ప్రభుత్వం 1996 ఇందిరా మహిళా యోజన పేరుతో ప్రారంభించింది. తొలి దశలో చిత్తూరు, మహబూబ్ నగర్ జిల్లాలలోని 14 బ్లాక్లలో ప్రారంభించబడింది. రెండవ దశలో మహిళా సాధికారత ముఖ్య లక్ష్యంగా ఇందిరా మహిళా యోజన పథకాన్ని స్వయం సిద్ధ అనే పేరుతో 2001 భారత ప్రభుత్వం ప్రారంభించింది. రెండవ దశలో ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఇందిరా మహిళా యోజన అమలులో తీసుకువచ్చింది. ఈ పథకం మహిళా శిశు అభివృద్ధి శాఖ క్రింద ఉన్న ICDS ద్వారా అమలు చేయబడుతుంది. పనిచేసే చోట లైంగిక వేధింపులు. లైంగిక వేధింపుల గురించి సుప్రీంకోర్టు 1997 ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది. ఈ తీర్పులో ప్రాథమిక హక్కుల పరిధిని సుప్రీంకోర్టు మరొకసారి విస్తృతం చేసింది. ఉద్యోగినీలు జీవించే హక్కులో లైంగిక వేధింపులు ఎలా ఉంటాయో, ఈ పరిస్థితిని ఎలా మార్చుకోవచ్చో సుప్రీంకోర్టు వివరించింది. ఈ వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తులపైన కఠిన చర్యలు ఎలా తీసుకోవాలో కూడా విశాఖ కేసులో AIR 1997 సుప్రీంకోర్టు వివరించింది. మార్గదర్శక సూత్రాలు. కనీస మానవ హక్కులైన లింగ సమానత్వం అమలు గురించి లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా పనిచేసే చోట ఉద్యోగినీల పట్ల ఉండే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఎలాంటి చట్టాన్ని పార్లమెంటు చేయనందున సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలను జారీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మార్గదర్శక సూత్రాలను పనిచేసే అన్ని ప్రదేశాల్లో, అన్ని సంస్థల్లో శాసనం తయారు చేసే వరకు పాటించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సూత్రాలను కోర్టు తయారు చేసిన శాసనంగా అందరూ పాటించి అమలు చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 141 ప్రకారం వీటిని శాసనంగా అందరూ భావించాల్సి ఉంటుంది. పనిచేసే ప్రదేశం యజమాని గాని, బాధ్యతాయుతమైన వ్యక్తి గాని లైంగిక వేధింపులను, హింసను నిరోధించడానికి, అరికట్టడానికి అవసరమైన చర్యల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్గదర్శక సూత్రాలను నిర్వచించిన ప్రకారం లైంగిక వేధింపులంటే అప్రియమైన లైంగిక ప్రవర్తన కూడా లైంగిక వేధింపులలో భాగమే. అది ప్రత్యక్షంగా ఉండవచ్చు, పరోక్షంగా ఉండవచ్చు. శారీరకంగా తాకడం, ఇంకా ముందుకు వెళ్లడం, లైంగిక అనుగ్రహం గురించి డిమాండ్ లేక కోరిక, లైంగిక పరమైన మాటలు, అశ్లీల సాహిత్యాన్ని చూపించడం, ఏదైనా అప్రియమైన శారీరక, మౌఖిక లైంగిక నడవడిక, లైంగిక వేధింపులు ఏ మహిళలకు వర్తిస్తాయి? ఈ లైంగిక వేధింపుల నిర్వచనం ఉద్యోగినందరికీ వర్తిస్తుంది. వాళ్ళు జీతం తీసుకుని పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, లేక స్వచ్ఛందంగా పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు. ఉద్యోగినీలు ప్రశాంతంగా పనిచేయడానికి అవసరమైన వాతావరణాన్ని యజమానులు కల్పించాలి. పని గురించి, విరామం గురించి, ఆరోగ్య పరిశుభ్రతల గురించి యజమానులు పట్టించుకోవాలి. అంతేకాదు, ఉద్యోగినీలు పనిచేయడానికి ప్రతికూల వాతావరణం ఉండకుండా చూడాలి. అనుకూల వాతావరణంలో ఉన్నానని ఉద్యోగిని భావించేట్టు వాతావరణం ఉండేట్లుగా చూడాలి. క్రిమినల్ చర్యలు. ఉద్యోగుల ప్రవర్తన వల్ల ఏదైనా నేరం జరిగినప్పుడు యజమాని తీసుకోవాల్సిన చర్యలేమిటి? ఈ లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యక్తుల నడవడిక చర్యలు భారతీయ శిక్షణ స్మృతి ప్రకారం గాని ఏదైనా చట్ట ప్రకారం గాని నేరమైనప్పుడు ఆ పనిచేసే స్థలం యజమాని చట్ట ప్రకారం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. సుప్రీంకోర్టు తుది ఆదేశాలు. ఈ తీర్పులో సుప్రీంకోర్టు ఈ విధంగా తుది ఆదేశాలను జారీ చేసింది. ఉద్యోగినీలు లింగ సమానత్వం పాటించడానికి, అమలు పరచడానికి, రక్షించడానికి ఈ మార్గదర్శకాలు, సూత్రాలను, నియమాలను పనిచేసే అన్ని ప్రదేశాలను తప్పక పాటించాలి. వీటి స్థానంలో సరైన శాసనం తయారు చేసేంత వరకు వీటిని అమలు చేయాలి. విన్నారు కదా శ్రోతలు, వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
గత వారం అడిగిన మొదటి ప్రశ్న,
శనగపచ్చు పురుగు నివారణకు ముందు దశలో 5% వేపగింజల నూనెతో పాటు వేయదగిన మందు ఏది? ఏ క్వినాలిఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, బి విటానాక్స్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి. సరైన సమాధానం ఏ క్వినాలిఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి.
గత వారం అడిగిన రెండవ ప్రశ్న,
జింక్ను మొక్కజొన్న పంటలో 2-3 పంటల తర్వాత ఒకసారి 8 కిలోలు దిక్కులో వేయాలి? ఏ 30 కేజీలు, బి 20 కేజీలు. సరైన సమాధానం బి 20 కేజీలు.
గత వారం అడిగిన 2 ప్రశ్నలకు సరైన సమాధానం పంపినవారు హైదరాబాద్ మనకొండ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ, కృష్ణా జిల్లా కంగిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి గణపవరపు మల్లేశ్వరరావు శాంభవి, కరీంనగర్ జిల్లా రుక్మపూర్ గ్రామం నుండి ఆర్మీ కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుండి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల రాజేశం, సరోజిని, మాయా, రుద్రపూర్ ధన్బాద్ నుండి వెంకటేష్, మమత, బాసరది, మల్లీశ్వరి, హైదరాబాద్ బాచపల్లి నుండి మాధవీలత, వేలమూరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామచంద్రపురం గ్రామం నుండి వడపల్లి రాజయ్య, సరోజ, విశ్వనాథరావు, రవలి, శివ, పవనేశ్వర్, నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సేతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, లుంబిని కుమార్, నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, భద్రాద్రి కృతగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజన్న సిరిసిల్ల జిల్లా చిలవంచ గ్రామం నుండి గంగు దేవరాజు, లక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా చిలవంచ గ్రామం నుండి గంగు, హనుమండులు, లక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుకొండ మండలం కోనబోయినపల్లి నుండి టాంగ మల్లయ్య, గౌరవ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుకొండ మండలం నుండి గంగు, మహేందర్, నాగలక్ష్మి, హైదరాబాద్ దోమలగూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప.
రైతు శ్రోతలకు ఈ వారం ప్రశ్నలు.
మొదటి ప్రశ్న, డ్రోన్లతో ఉండే ఉపయోగాలు ఏమిటి? మొదటి ఆప్షన్, ఎరువులు పురుగు మందులు చల్లటం తగ్గిస్తుంది. రెండో ఆప్షన్, కలుపు మొక్కలు పీకటం.
ప్రశ్న మరోసారి.
మొదటి ప్రశ్న, డ్రోన్లతో ఉండే ఉపయోగాలు ఏమిటి? మొదటి ఆప్షన్, ఎరువులు పురుగు మందులు చల్లటం తగ్గిస్తుంది. రెండో ఆప్షన్, కలుపు మొక్కలు పీకటం. రెండవ ప్రశ్న, ఇతర పంటకు ఎంత దూరంలో డ్రోన్ వాడాలి? మొదటి ఆప్షన్, 5 మీటర్లు. రెండవ ఆప్షన్, 10 మీటర్లు.
ప్రశ్న మరోసారి.
రెండవ ప్రశ్న, ఇతర పంటకు ఎంత దూరంలో డ్రోన్ వాడాలి? మొదటి ఆప్షన్, 5 మీటర్లు. రెండవ ఆప్షన్, 10 మీటర్లు.
గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నెంబర్కి SMS చేయవలసిందిగా కోరుతున్నాం. ఫోన్ నంబర్ మరోసారి 9154921220. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్య రక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.